The Voice of India. My Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట ఉట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం మే 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా సమర్పణలో భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ హోస్ట్ వెంకట ఉట్కూరి. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా మీ ముందలకి ఒక విభిన్నమైన అంశంతో, ఒక విభిన్నమైన దృష్టికోణంతో మీ ముందలకి ఈ షో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముందలగా మైండ్ మీడియా, mindmedia.com యాజమాన్యానికి మరొకసారి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఈ విభిన్నమైనటువంటి దృష్టికోణాలని భారతీయత మన బాధ్యత షోలో 10 మందికి పరిచయం చేస్తూ ఎంతో గొప్ప విశిష్టత కలిగిన వ్యక్తుల్ని, అలాగే పోయిన వారం మనం గంగాధర్ తిలక్ గారితో పరిచయం చేసుకునే ప్రయత్నం చేశాం. ఆయనతో ఆయన జీవిత విశేషాలు, అలాగే ఆయనకి ద పాట్ హోల్ డాక్టర్, ద రోడ్ డాక్టర్ అని ఎన్నో జాతీయ అంతర్జాతీయ బిరుదులు రావటం, ఆయనతో పరిచయం చేసుకోవటం, ఆయనతో మాట్లాడటం, ఆయన జీవితం వెనకాల ఇన్స్పిరేషను, సో ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నాం. మైండ్ మీడియా .com లో పాత పాడ్కాస్ట్ అన్నీ ఉంటాయి. శ్రోతలు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడాలంటే కనుక చాలా రకాలుగా ఉందండి సోషల్ మీడియాలో. మైండ్ మీడియా .com వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కనుక మీరు పాత పాడ్కాస్ట్లు, భారతీయత మన బాధ్యతకి సపరేట్ సెక్షన్ ఉంది, అక్కడ మీరు వినొచ్చు. అలాగే మైండ్ మీడియా .com వారికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మై ఐఎన్డి మీడియా అని కొట్టినా కూడా వస్తుంది. అలాగే ఈ మైండ్ మీడియా వారిది 24/7 రన్ అయ్యే ఒక లైవ్ రేడియో షో, రేడియో ఛానల్ అండి. సో ఇది యూ కెన్ డౌన్లోడ్, మీరు వింటూ ఉంటే కనుక ఐఓఎస్ ఆర్ ఆండ్రాయిడ్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని 24/7 రన్ అయ్యే ఛానల్ కాబట్టి మీరు మీకు డ్రైవ్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు అలా సరదాగా షో వింటూ ఉండొచ్చు. అలాగే మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా ఇంపార్టెంట్. contact@mindmedia.com ఇది ఈ కాంటాక్ట్ డీటెయిల్స్. అలాగే ఈరోజు షో గురించి మనం పరిచయం చేసుకునే ముందర కాల్ చేయాల్సిన నంబర్స్ చెప్తాను ఒకసారి. ఈ షోకి మీరు కాల్ చేసి మీ సలహాలు కానీ, సూచనలు కానీ, ప్రశ్నలు కానీ, ఇంకా ఏమైనా అని మీరు పంచుకోవాలంటే కనుక మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ ఇండియా నుంచి అయితే కనుక 9885555672, 9885555672. అలాగే యుఎస్ నంబర్స్ అయితే కనుక 484-364-3471, 484-364-3471. అలాగే స్కైప్ నుంచి కూడా మీరు కాల్ చేయొచ్చు, myind.media. సో ఈ ఐడీస్తో కనుక మీరు కాల్ చేస్తే డైరెక్ట్గా షోలో పాల్గొనవచ్చు. ఈరోజు మనం చర్చించుకుపోయే అంశానికి వెళ్లే ముందర దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 4 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని దానం సైడ్, ధర్మం సైడ్ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మాకు తోచినంతలో వేద పాఠశాలలు, అలాగే పురాతన దేవాలయాలు, చిన్న దేవాలయాలకి పూజా సామాన్ ఇవ్వటం, అలాగే వేద పాఠశాలని పరిరక్షించుకోవటం, అలాగే గోశాలను పరిరక్షించుకోవటం, అలాంటి వాటితో పాటు ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్ అంటే గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం కల్పించటం, అలాగే రోడ్ సైడ్ హోమ్లెస్ పీపుల్కి చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం, అలాగే గవర్నమెంట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్, అలాగే మెంటల్లీ రిటార్డెడ్ బ్లైండ్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళని ప్రతి సంవత్సరం 1000 మంది స్టూడెంట్స్ ఎంచుకొని వాళ్ళకి కావాల్సినటువంటి స్టేషనరీ కానీ, చెప్పులు కానీ, సో వాళ్ళకి ఏం కావాలంటే అది 1000 మంది కిడ్స్కి ఇవ్వటం. సో ఇలా గ్రౌండ్ లెవెల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ దేశం ధర్మం అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తూ వస్తున్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ షో స్టార్ట్ చేద్దాము. ఈరోజు మనకి ఉన్నటువంటి వ్యక్తి అనంత్. సో పోయినసారి మనం మాట్లాడుకున్నట్లే గంగాధర్ గారు ఒక చాలా విశిష్టమైన వ్యక్తి. ఈరోజు మనం షోలో మాట్లాడుకోవాలనే అతి సాధారణమైనటువంటి ఒక నార్మల్ ఐటీ ఉద్యోగి. సో ఈ ఐటీ ఉద్యోగిని ఎందుకు మనం పరిచయం చేసుకోవాలి అనే విషయం చూస్తే కనుక విషయం చూస్తే కనుక అనంత్ శిరీష్ మనకి లైన్ లైన్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతారు మరికొద్ది నిమిషాల్లో. ఒక సాధారణ ఐటీ ఉద్యోగితో మనం ఈరోజు స్పెషల్ షో చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మన షో వింటున్న శ్రోతలు అయితే కనుక మీకు అర్థమవుతుంది, దేశానికి ధర్మానికి మనకి చేతనైంది మన ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూనే మనం మనం ఎట్లా హౌ క్యాన్ బి గివ్ బ్యాక్ టు ద సొసైటీ అనే దృష్టికోణం నుంచి సాగుతుంది. సో అదే కోవకు చెందిన వ్యక్తి అనంత్ శిరీష్. ఎంతో ఎంతో మంది తెలుగు సాహితీవేత్తలు అలాగే గురించి మన చరిత్ర గురించి రాసినటువంటి పుస్తకాలు, తెలుగులో రాసినటువంటి పుస్తకాలని అనువాదం చేస్తూ ఒక కొన్ని బ్లాగ్స్ కూడా రాస్తున్నారు. అలాగే ఎంతో మంది సాహితీవేత్తలు అంటే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎంబీఆర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు సాహితీ రచనల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేస్తూ తనకున్న నాలెడ్జ్ ప్రకారం తను ఇంకా చరిత్ర మీద చాలా అవగాహన కల్పించుకుంటూ ఒక విశిష్టమైన సేవ చేస్తున్నటువంటి వ్యక్తి మన అనంత్ శిరీష్. అనంత్ శిరీష్, మీరు లైన్ లో ఉన్నారా?
అవునండి, కనెక్ట్ అయ్యాను ఇప్పుడు.
అనంత్ శిరీష్, వెల్కమ్ టు ద షో అండి. వెల్కమ్ టు భారతీయత మన బాధ్యత. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది షో.
నమస్కారం అండి వెంకట్ గారు. యాక్చువల్లీ చాలా ప్రివిలైజ్డ్, ఎందుకంటే మన భారతీయత మన బాధ్యత చాలా బాగుంది. అసలు ప్రోగ్రామ్ పేరే చాలా వండర్ఫుల్ గా ఉంది, ఎందుకంటే ఇప్పట్లో ఉన్న యూత్ మొత్తం దీన్ని చాలా మటుకు మర్చిపోయారు. కాబట్టి వారికి మళ్ళా గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్న మీకు నిజంగా రుణపడి ఉండాలి అందరూ.
సో థ్యాంక్ యూ అండి. మనం ఎంత ఎంత ఎవరికి తోచినంత ధర్మం కోసం దేశం కోసం చేయటమే మనందరి బాధ్యత. దీంట్లో ఒకటి గొప్ప ఒకటి చిన్నది లేదు. అలాగే మీకు కూడా చాలా వరకు తెలియాల్సిన విషయం, శ్రోతలకు తెలియాల్సిన విషయాలు కూడా మనం షోలో వెళ్లే ముందర చర్చించుకుందాము. అనంత్ గారు, అసలు ఫస్ట్ మీరు చెప్పండి, అసలు మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏం చేస్తుంటారు, అసలు భారతీయత మన బాధ్యత షోకి మీకు సంబంధం ఏంటి, అసలు ఇది ఎలా కనెక్ట్ అవుతుంది, మీరు ఒక్కసారి మన శ్రోతలకు చెప్తారా?
యాక్చువల్లీ నా స్వస్థలం హిందూపూర్ అండి. మా నాన్నగారి పేరు అశ్వత్ నారాయణ బాబు, మా అమ్మగారి పేరు శ్రీదేవి. నేను రీసెంట్ గా పెళ్ళైంది, సో 2 ఏళ్ళైంది. మా వైఫ్ పేరు నయన. సో ఇది నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్. ఇంకా ఈ పర్టికులర్ భారతీయత లేదంటే అంటే ఒక నేషనల్ వైడ్ గా లేదంటే ఒక నేషనాలిటీ గురించి చెప్పాలంటే నాకు ఎలా కనెక్ట్ అవుతుంది అంటే నరనరాన కనెక్ట్ అయి ఉంటదండి అది. అంటే బేసిక్ గా ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ ఇష్యూని తీసుకుని దాన్ని ఒక దృక్కోణంతో కాకుండా ఒక దేశం కోసం ఏం చేయగలుగుతాం ఆ పర్టికులర్ ఇష్యూలో అనేది వెతకాలి ఎవరైనా కానీ. సో అలా వెతికే దాంట్లోనే మనం మన నేషనాలిటీని కానీ లేదంటే మన భారతీయత కానీ చూస్తాం.
అవునండి. అంటే మీరు ఒక సాధారణ ఐటీ ఉద్యోగం చేసుకుంటూనే మన దేశం కోసం మన ధర్మం కోసం ఎంతవరకు మీకు చేతనైందో అంతవరకు మీరు స్టార్ట్ చేసిన ఈ ప్రయాణం ఈ భారతీయత మన బాధ్యతతో కంపల్సరీగా కలుస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు షోలో మిమ్మల్ని పరిచయం చేద్దాం. అలాగే మీరు చేస్తూ 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో ఈ షో చేస్తున్నాం. ఫస్ట్ మనం షోలోకి వెళ్లే ముందలు అనంత్, మామూలుగా ఇప్పుడు మనం ఈరోజు మనం టాపిక్ మాట్లాడుకోబోయేది చరిత్ర, భారతదేశ చరిత్ర, ఇది మనం చూడాల్సిన దృష్టికోణం. సో ఇది మన టాపిక్ హై టైటిల్ అనుకుంటే గనక, అసలు మామూలుగా మనం చాలా మందికి చూస్తే గనక చరిత్ర ఎందుకండి, చరిత్ర తెలుసుకోవటం వల్ల ఏంటి లాభం, చరిత్ర తెలుసుకుంటే మనకేం రాదు కదా, మనకి హిస్టరీ కూడా పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. సో చరిత్ర తెలుసుకొని నేను ఏం చేస్తాను, నేను వెళ్ళాల్సింది ఫ్యూచర్ లో కదా, సో కాబట్టి నేను ఫ్యూచరిస్టిక్ గా ఆలోచిస్తాను కానీ నేను చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం లేదు నాకేం సహజంగా. సో అని మనం చాలా మంది మనలో కొంతవరకు నేను కూడా అనుకోండి, కానీ చాలా మంది చాలా రకమైన అపోహలు చరిత్ర తెలుసుకోకపోవటం వల్ల చాలా మంది చాలా రకాలైన అపోహలు చేస్తూ ఉంటారు. ఈ చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి, అంటే మనం భారతదేశ చరిత్ర కానీ అసలు ఎవరి చరిత్ర అయినా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటారు అసలు?
అసలు ఫస్ట్ చరిత్ర అంటే ఏంటో తెలియాలండి. అసలు చరిత్రకు మీనింగ్ ఏంటో తెలియాలి మనకు. చరిత్ర అంటే అసలు చర అన్న పదానికి సంస్కృతంలో మీనింగ్ ఏంటి? అసలు చర అంటే నడవడం అనమాట. అంటే మూవింగ్ పార్టికల్ ఏదైనా కానీ లేదంటే ఏదైనా ముందుకెళ్ళడం కానీ దాన్ని చర అంటారు. అంతే కదా. సో చరించేదాన్ని చరిత్ర, అంటే ముందుకెళ్లేదాన్ని చరిత్ర అంటారు. సో బేసికలీ మీరు చెప్తున్న ఫ్యూచరిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా అసలు మనం ముందుకెళ్లాలంటే మనకు కావాల్సింది మన చరిత్ర. ఇది ఫస్ట్ పాయింట్. అసలు ఇంగ్లీష్ లో హిస్టరీ అన్న పదానికి ఏంటి అర్థం అని చూస్తే, అసలు హిస్టరీ అన్న పదానికి గ్రీక్ నుంచి ఎటిమాలజీ ఉందండి. హిస్టరీ అంటే హిస్టర్ అంటే అసలు లెర్న్డ్ పర్సన్ అని అర్థం. సో అంటే ఏదైనా కానీ తెలుసుకోగలిగినటువంటి ది ఏది ఉన్నా కానీ దాన్ని హిస్టరీ అని అంటారు. బేసిక్ గా హిస్టరీ అంటే చరిత్ర కాదు. చరిత్రకి హిస్టరీకి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ ఆ డిఫరెన్స్ ని మనం తెలుసుకోవాలి. రెండవది అసలు ఇప్పుడు చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే, నేను ఒక సాధారణ ఐటీ ఉద్యోగిగా ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న లాంగ్వేజ్, అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు, చాలా రకాలైన ఇవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు డేటా సైన్స్ కి అసలు ముఖ్యమైనటువంటి ఇన్పుట్ ఏంటండి? మీకేమైనా ఐడియా ఉందా మామూలుగా?
అవునండి, నేను డేటా అనలిటిక్స్ లోనే పనిచేస్తాను. సో బేసికల్ గా మనం ఏంటంటే, మన దగ్గర ఉన్న డేటా అంటే లాస్ట్ 24 మంత్స్ డేటాను, లాస్ట్ 1 ఇయర్ డేటాను తీసుకొని మనం దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేస్తూ మనం దీన్ని నెక్స్ట్ మంత్ లో మన సేల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒక ప్యాటర్న్ గా డేటా మైనింగ్ చేసి మనం డిస్ప్లే చేస్తూ ఉంటాం.
సో ఇప్పుడు అలాంటి డేటా అనలిటిక్స్ కే ప్రీవియస్ డేటా ఎంత అవసరమైనప్పుడు ఒక మనిషికి కానీ ఒక సమాజానికి కానీ అసలు హిస్టరీ ఎంత అవసరం అనేది ఒకసారి ఆలోచించు. వింటున్న శ్రోతలందరూ ఆలోచించాలి ఈ విషయం. సో ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్నటువంటి లాంగ్వేజెస్ కే, అంటే ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్నటువంటి టెక్నాలజీకే ఇంత అవసరం ఉన్నప్పుడు ఒక మనిషిగా ఒక సమాజంలో ఒక మనిషిగా మనకి ఎంతవరకు అది అవసరం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.
అంటే అనంత్ గారు ఒక్క నిమిషం, ఇప్పుడు మనం మన హిస్టరీ మనం డేటా అనలిటిక్స్ లో మనం చూసాం అనుకోండి, మన హిస్టరీ పాయింట్స్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు మీరు ఫోర్కాస్టింగ్ డేటా అట్లా చూస్తే కనుక లాస్ట్ మినిమం 13 డేటా పాయింట్స్ 12 డేటా పాయింట్స్ ఎంత ఉండాలి దానికి. సో ఆ 13 డేటా పాయింట్స్ లేకపోతే ఇట్ కెనాట్ ప్రెడిక్ట్ అనమాట. సో అంటే మనకి హిస్టరీ యొక్క డేటా పాయింట్స్ సరిగ్గా తెలియకుండా ఒక డేటా పాయింట్నే మీరు ప్రిడిక్ట్ చేయలేకపోతే అలాంటిది ఒక దేశం కానీ ఒక సంస్థ కానీ ఒక సొసైటీ కానీ లేకపోతే ఒక చరిత్ర అంటే ఒక కల్చర్ అలా కూడా తీసుకుంటే మనకు చరిత్ర తెలియకుండా మనం ఈ కల్చర్ని ఈ ధర్మాన్ని ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్ళాలి అనేది సరైన అవగాహన కానీ సరైన డైరెక్షన్ అండ్ విజన్ ఉండదు. అంతవరకు అర్థం చేసుకోవడం కరెక్టేనా?
కరెక్ట్ అండి. ఎందుకంటే అసలు చరిత్ర అన్నదానికి అర్థం ఏదన్నమాట, అంటే చరాచర జగతిలో జరిగిన అనంత కాలంలో జరిగినటువంటి విషయాలన్నిట్లోనూ చరిత్రలో ఉంటాయి. కానీ చరిత్రలో ఏది తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏది తీసుకుంటే మంచిది, ఏది తీసుకుంటే దేని నుంచి ఏది తీసుకోవాలనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం కదా. ఇంకోటి మీరు చెప్పిన పాయింట్ నేను స్ట్రెస్ చేసి చెప్పాలనుకున్నా ఏంటంటే, ఇప్పుడు మీరేం చెప్పారు, సపోజ్ డేటాలో సరిగ్గా పాయింట్స్ లేదు లేదంటే డేటా సరిగ్గా లేదంటే మనం క్లీన్ చేసి పెట్టాలి దాన్ని, అంతే కదా. బేసిక్ గా అంటే లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే డేటా క్లీనింగ్ అనేటువంటిది, డేటాని క్లెన్స్ చేయడం అనేటువంటిది ఒక పర్టికులర్ విధానం. ఆ డేటాని క్లెన్స్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు డేటాని క్లెన్స్ చేసిన తర్వాతే మనం ఏదైనా ప్రిడిక్షన్ చేయాలి, లేదంటే తప్పదు కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి చరిత్ర రాసినటువంటి చరిత్రకారులు అందరూ వాళ్ళ దృక్కోణంలో రాశారు. బేసిక్ గా ఇప్పటి వరకు భారతీయ చరిత్ర ఎలా ఉందంటే ఒక గుడ్డివాడికి కనబడినటువంటి ఏనుగు లాగా ఉంది, అంటే బ్లైండ్ మ్యాన్ సెల్ఫ్ అనమాట. ఒక నలుగురు వాళ్ళ ఎర్ర కళ్ళద్దాలు వేసుకుని, లేదు వాళ్ళ నల్ల కళ్ళద్దాలు వేసుకుని, లేదంటే వాళ్ళ పచ్చ కళ్ళద్దాలు వేసుకుని, అంటే ఏదైనా కానీ వాళ్ళ దృక్కోణం
వాళ్ళ దృష్టికోణంలో నుంచి చూసి రాసినటువంటి చరిత్ర
అలాంటి చరిత్ర మనకి ఎప్పటికీ మంచి చేయలేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆకారాన్ని కానీ, ఇప్పుడు ఏనుగునే తీసుకున్నాం అనుకోండి, నలుగురు గుడ్డి వాళ్ళు వెళ్ళారు, ఫస్ట్ ఒకరేమో తొండం పట్టుకున్నారు, దాన్ని పైప్ అనుకున్నారు, పైప్ లాగా ఉంటదేమో అనుకున్నారు, ఇంకొక ఆయన కడుపు పట్టుకున్నాడు, మోస్ట్లీ బాణలాగా ఉంటదేమో అనుకున్నాడు, ఇంకొక ఆయన తోక పట్టుకున్నాడు, అది తాడిలాగా ఉంటదేమో అనుకున్నాడు, అంతే కదా. సో ఇదే కదా. అలానే ఈ చరిత్రను కూడా మన వాళ్ళు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి, ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా గుడ్డి వాళ్ళగా కాకపోయినా కానీ అసలు కళ్ళుండి ఎర్ర కళ్ళద్దాలో నల్ల కళ్ళద్దాలో వేసుకుని చూసి, అంటే ఆల్రెడీ దానిపైన ఒక పర్టికులర్ అభిప్రాయాన్ని ఏర్పరచుకుని, అంటే చరిత్ర అంటే ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పగలనంటే, ఇప్పుడు శ్రీశ్రీ గారు మనకు చెప్పారు ఏంటి, మనకు చరిత్ర గురించి ఏం మాట్లాడాలన్నా ఫస్ట్ మనకి గుర్తొచ్చేటువంటి, అంటే నార్మల్ తెలుగు పీపుల్ గుర్తొచ్చేటువంటి పాయింట్, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని శ్రీశ్రీ అంటారు.
అంతేనండి.
ఇంకొక ఆయన ఏమంటారు, రాశాను రాశాను భారత మాత రక్తం నుంచి నేను చరిత్రను రాశాను అని ఇంకొక ఆయన
అంటారు.
మన లేటెస్ట్ గా చెప్పాలంటే మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యం అందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా అన్నట్టు. అంటే బేసిక్ గా వీళ్ళు వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చరిత్రను చూడడం వల్ల, ఆయన ఇప్పుడు శ్రీశ్రీ గారిని అడిగితే ఆయన ఓన్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూశారు, ఏంటి ఆ పరపీడన పరాయణత్వంలో ఉన్నటువంటి చరిత్రను మాత్రమే చూశారు. ఆ చరిత్రను మనం తీసుకోవాలా లేదంటే ఇగ్నోర్ చేయాలా? ఈ డేటా సోర్స్ మనకి ఎంతవరకు సమంజసం, తీసుకోవాలా ఎంత రిలవెంట్ మనకి అనేటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చరిత్ర అనేది తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఏది తెలుసుకోవాలి అనేది కూడా అంతే.
అవునండి, చాలా చాలా కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు తింటాం తినటానికైతే నాకు రిలేట్ అవుతున్న పాయింట్ గుర్తొస్తుంది. ఇప్పుడు మామూలుగా తింటాం ఇంపార్టెంటే, అట్లా అని చెప్పి ఏది పడితే తినం కదా, సెలెక్టివ్ గా మనకు కావాల్సింది, లేకపోతే మనకు నచ్చిందో మనకు ఆరోగ్యంగా ఉన్నదో తింటాం, అంతేగాని నాకు ఆకలిస్తుంది కదా అని చెప్పి దారిని పోయేది ఏదైతే తినగలమో అదంతా తినలేము కదా మనం. సో ఓకే, నాకు ఈ ఎనాలజీ గుర్తుంది.
సో హిస్టరీ అనగానే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ కానీ ఇప్పుడు ఉన్న పేరెంట్స్ కానీ అది ఒక సబ్జెక్ట్ లాగే కనిపిస్తుందండి. అసలు ఈ సబ్జెక్టు, ఈ మార్కుల గోళ ఇవన్నీ తీసేసి అసలు మంచి కోణంలో చరిత్రను చదివేటువంటి యూత్ ని మనం బిల్డ్ చేయాలి. అది మేజర్ పర్పస్ అండి ఇవాళకి. ఎందుకంటే ఇప్పుడు మన భారతీయ చరిత్రను చూసుకున్నా, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హిస్టరీ బుక్స్ ఇన్ అవర్ స్కూల్స్ ఆర్ హిస్టరీ బుక్స్ రిటెన్ బై ఇంగ్లీష్ పీపుల్ సేయింగ్ దట్ ఇది మీ చరిత్ర అని చెప్పి మనకు అందించినటువంటి పుస్తకాల గురించి నేను మాట్లాడట్లేదు.
డెఫినెట్గా ఆ పాయింట్ కూడా మనం టచ్ చేద్దామండి, లోతుగా వెళ్దాము ఆ పాయింట్ మీద కూడా చెప్పండి.
సో నేను ఆ బుక్స్ గురించి మాట్లాడట్లేదు, అసలు ఒక సబ్జెక్ట్ గా కాకుండా దీన్ని ఒక జీవన విధానంగా తీసుకోవాలి. మీరు చెప్పినట్టుగా మన జీవన విధానం తెలియాలంటే మనం ఏం చేయాలి, అంటే మన పూర్వీకులు ఎలా బతికారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు జనమేజయుడు వైశంపాయను అడిగాడు, అసలు నాకు వచ్చి ఇంకా 7 రోజుల్లోనో 8 రోజుల్లోనో సారీ, అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయనకి బాధ వేసి అసలు జనమేజయుడు వైశంపాయను అడిగారు, ఏంటి అసలు నాకు ఏదైనా నాలెడ్జ్ ఇవ్వు అని అడిగారు. అంటే ఇంత బాధలో నాన్నగారు చనిపోయారు, నాకు నాలెడ్జ్ ఇవ్వు అంటే ఆయన ఏ నాలెడ్జ్ ఇచ్చారు ఆయనకి, ఏ నాలెడ్జ్ కావాలి అని అడిగితే మా తాతల చరిత్ర చెప్పు నాకు అన్నారు, అంతే కదా. మా తాతల చరిత్ర చెప్పు అంటే, అంటే మీ తాతల చరిత్ర తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్.
ఎందుకండి అంటే మన తాత చరిత్ర కానీ బ్యాక్ వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి, అంటే ఇప్పుడు మనకి ఏమన్నా ఫ్యూచర్ లో అది ఏమన్నా పనికొస్తుందా, అంటే అది ఎట్లా పనికొస్తుంది అసలు మనకి?
కాదండి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాండి. ఇప్పుడు మీరు ఒక మిషన్ కనిపెట్టబోతున్నారు, సపోజ్ మిషన్ దోసలేయాలనుకోండి, ఎగ్జాంపుల్ దోసలేయాలంటే ఫస్ట్ దానికి ఏమి ఇస్తారు మీరు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, అంతే కదా
ఇన్పుట్?
ఇన్పుట్ ఏంటి? మీరు ఓ చోటుకి వెళ్ళారు, దోశ బాగుంది, మీరు హోటల్కి వెళ్ళారు, దోశ బాగుంది, మీరు ఎవరిని అడుగుతారు? అక్కడ పనిచేసామని అడుగుతారా లేదా? పిండిలో ఏం కలిపావు అబ్బాయి, ఎలా ఉంది ఏంటి? సో అంటే దోశ వేసేటప్పుడు మీరు ఏం అడుగుతారు ఇన్పుట్గా? అంటే ప్రీవియస్ డేటానే కదా. వాడు అక్కడ ఆ హోటల్లో పనిచేసేవాడు 40 ఏళ్ళు కష్టపడి వాడు చేసుకు వాడు ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ ని, లేదంటే వాడు ఎన్నోసార్లు తప్పులు చేస్తే గానీ ఈ పర్టికులర్ స్టేజ్ కి రాడు, అంటే ఆ పర్టికులర్ దాంట్లో ఎక్స్పర్టీస్ ని తీసుకురాలేడు, అంతే కదా. సో ఆ ఎక్స్పర్టీస్ ని మనం తీసుకొని వస్తాం. ఇంకోటి సామెత ఉంది, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు, నేను ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేస్తే మా నాన్నగారు చెప్పేవారు అనమాట, చూడరా అసలు ఉత్తముడు అనేవాడు ఇంకొకళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ నుంచి వాడిని వాడు తెలుసుకుంటాడు, అంటే ఈ మిస్టేక్ నేను చేయకూడదని తెలుసుకుంటాడు. మధ్యం వాడు చేసినటువంటి మిస్టేక్స్ వాడు తెలుసుకుని
వాడు హిమ్సెల్ఫ్ అన్నమాట,
హీ విల్ కరెక్ట్ హిమ్సెల్ఫ్ నాట్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ నెక్స్ట్ టైం. ఇంకా లాస్ట్ కోడ్ గురించి మనం మాట్లాడినక్కర్లేదు, ఎందుకంటే వాడికి ఏమీ పట్టదు కాబట్టి. వాడి సో వి నీడ్ నాట్ టాక్ అబౌట్ దోస్.
అవును, అంటే 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 ఇప్పుడు మనం 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 ఏమనుకోవచ్చు అంటే హిస్టరీ తెలుసుకోవటం వల్ల ఒకవేళ ఇదే కేసు గనక మన జీవితంలో రిపీట్ అయితే గనక మన పెద్దవాళ్ళు ఏం చేశారు, అంటే దట్ విల్ సర్వ్ అస్ యాజ్ ఎ రిఫరెన్స్ పాయింట్.
కరెక్ట్ అండి, 100% గా మనకి రిఫరెన్స్ పాయింట్ లాగానే ఉంటది, అందుకనే మనకి హిస్టరీ కావాలి. నాకు నేను 8th class లో ఉన్నప్పుడు అడిగారు అనమాట మా బయాలజీ టీచర్, నాకు అసలు ఎందుకు నీకు హిస్టరీ అంటే ఇష్టం, నేను ఆ రోజు చెప్పలేకపోయాను. కానీ ఒక డేటా సైంటిస్ట్ గా అసలు డేటా ఎంత ఇంపార్టెంటో తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా ఆ విషయం.
అవును అవునండి. సో ఇప్పుడు ఇప్పుడు మనం ఒకసారి సమరైజ్ చేసుకుంటే గనక మనం హిస్టరీ ఎందుకు తెలుసుకోవాలి, ఇది మన భారతదేశ చరిత్ర మన దృష్టికోణంలోంచి ఎట్లా చూడాలంటే గనక 4-5 పాయింట్స్ నాకు సమరైజ్ చేస్తున్న పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇట్ విల్ సర్వ్ యాజ్ ఎ రిఫరెన్స్, అంటే మన పెద్దవాళ్ళు ఇదే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు అనే విషయం తెలుసుకుంటే గనక మనం ఫ్యూచర్ లో ఒకవేళ అది మనకి రిలెవెంట్ అయితే గనక, అదే కేసు రిలెవెంట్ అయితే గనక, దెన్ వీ కెన్ డైరెక్ట్లీ అడాప్ట్ దట్, ఎందుకంటే వీ ఆల్రెడీ నో ద రిజల్ట్ ఆఫ్ ఇట్, అది పాజిటివా నెగిటివా, పాజిటివ్ అయితే ఎందుకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయితే ఎందుకు నెగిటివ్ అయిన దృష్టికోణం తెలుస్తుంది. అలాగే వీ డోంట్ హ్యావ్ టు లీవ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ యాజ్ దే డిడ్. సో ఒకవేళ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక యూ కెన్ ఇట్, గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో కాబట్టి ఎక్స్పీరియన్స్ పరంగా పనికొస్తుంది. అలాగే మన చరిత్ర మనం తెలుసుకోవటం వల్ల ఫ్యూచర్ లో మన దృష్టికోణం ఎలా ఉండాలి, అంటే భారతీయత దృష్టికోణంలో నుంచి మనం ఎలా ఆలోచించాలనే విషయం కూడా చాలా వరకు బాగా అర్థమవుతుంది. అంటే ఎవరో పెట్టిన కలజోడు, ఇప్పుడు మీ సైట్ ఎంత ఉందో మీ కలజోడు ఉంటుంది, అంతేగాని నాకు సైట్ ఉంది కదా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ కలజోడు తీసుకొని లాక్కొని మీరు పెట్టుకోలేరు కదా.
కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు నాకు సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ మనకు ఆర్యన్ థియరీ ఉంది, అంటే ఆర్యులు మన దేశం పైన దండయాత్ర చేశారనేటువంటి ఒక థియరీ ఉంది, అది ఫాల్స్ థియరీ అని అందరికి తెలుసు, బట్ చాలా మందికి అది తెలియదు అది ఎలా పుట్టుకొచ్చిందని. అది సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. అది యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన రోజుల్లో, అంటే మధ్య యూరోపాలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన రోజుల్లో ప్రతి కంట్రీకి వాళ్ళ 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 హిస్టరీ ఉండేదన్నమాట చెప్పుకోవడానికి. అంటే అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ జర్మనీ కూడా ఒక మంచి సోర్స్ అనమాట, అంటే చాలా చాలా పెద్ద సోర్స్ మధ్య యూరోపాకి ఆ రోజుల్లో. కానీ వాళ్ళకి వాళ్ళ చరిత్ర గురించి చెప్పుకోవడానికి ఒక పర్టికులర్ చరిత్ర లేదన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, ఒక థియరీ లేదు వాళ్ళకు, వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో అత్యున్నతంగా ఉన్నటువంటి చరిత్ర ఎక్కడుందని వెతికారు మొత్తం ప్రపంచం. వాళ్ళకి తెలిసింది చరిత్ర మొత్తంలో, సారీ ప్రపంచం మొత్తంలో అత్యంత విశాలమైన చరిత్ర ఉన్నటువంటిది భారతదేశం. సో భారతదేశానికి మా కంట్రీ నుంచి వెళ్ళారని చెప్పుకుంటే, సో ఆ చరిత్ర నాడైపోతుంది అనుకుని ఈ ఆర్యన్ సిద్ధాంతాన్ని వాళ్ళు ఎక్కించారు.
అంటే బేసికల్ గా అంటే వాళ్ళ గొప్పతనాన్ని నిరూపించుకోవడం కోసం మన చరిత్రను వక్రీకరించి ఇక్కడ ఉన్న గొప్ప వాళ్ళందరూ మానించి వచ్చారనే అనే చరిత్ర రాసుకున్నారన్నమాట.
అవును, అంటే అది అంటే వాళ్ళ అసలు చరిత్ర లేని వాడే చరిత్ర గురించి బుకాయించి ఇలా రాసుకున్నాడంటే మన చరిత్ర ఉన్నవాడు మనం ఇంకెంతగా చెప్పుకోవాలండి మన చరిత్ర గురించి.
అవును
అంతే కదా.
అవును అవును అనంత్ గారు అవును. సో ఇప్పటికి మనకి షో యొక్క వెరీ కోర్ పార్ట్ లోకి మనం వెళ్దాం అనంత్ గారు. సో ఇప్పుడు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే ఇప్పుడు మనం హిస్టరీ బుక్స్ ఇందాక అని మనం మాట్లాడుకుందాం కదా, అసలు మనకి తెలిసిన హిస్టరీ అంటే ఇప్పుడు మామూలుగా మనం అది కూడా టాపిక్ లో ఉంది మనకి 1857 మనం సిపాయి రివోల్ట్ అంటాం కదా, సో ఇది ఫస్ట్ యుద్ధం అని అంటాము. సో దాని గురించి కూడా చర్చించుకుందే ముందులా అసలు మన హిస్టరీ బుక్స్ లో చాలా మంది ఇప్పుడు అంటే సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత చాలా మంది చరిత్రకారులు అంటే మన హిందూ ధార్మికత కోణంలో నుంచి ఆలోచించే చరిత్రకారులు ఇప్పటికున్న చరిత్ర ఆర్యన్ ద్రవిడియన్ కానీ ఇట్లా వేరియస్ పాయింట్స్ ని ఛేదించుకుంటూ అవి అబద్ధం అని చెప్పి నిరూపిస్తున్నారు. సో ఇలాంటి సాహితీ వ్యక్తుల రచనలు కూడా మీరు ట్రాన్స్లేట్ చేశారు అనంత్, సో వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా, మీరు ఎవరెవరి సాహిత్యాలు ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళ గురించి చెప్తారా కొంచెం, మన శ్రోతలు కూడా టైం ఉన్నప్పుడు గూగుల్ చేయగలరు.
ఖచ్చితంగా అండి, నేను దాదాపు నా 7th క్లాస్ లో ఉన్నప్పుడు కానీ 8th క్లాస్ లో ఉన్నప్పుడు కానీ మీకు ఆంధ్రభూమి ఎడిటర్ గా వర్క్ చేసేవాళ్ళు అప్పుడు ఎంవిఆర్ శాస్త్రి గారు అని.
అవునండి, ఎంవిఆర్ శాస్త్రి గారు కొంతవరకు సుపరిచితమే మన ధార్మిక వింగ్ లో ఉన్న వాళ్ళకి.
అదే ఆయన రాసినటువంటి ఏది చరిత్ర అని ఒక పుస్తకం ఉందండి, అంటే టాక్ అబౌట్ ద హిస్టరీ ఫ్రమ్ అంటే ఈ ఆర్యన్ ద్రవిడియన్ సిద్ధాంతాన్ని ఛేదిస్తూ నేను చదివినటువంటి ఫస్ట్ పుస్తకం అదే. నేను 7th క్లాస్ ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ అది. బట్ ఈనాటికి ఈ రోజు కూడా జనాలు ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. ఎందుకు ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారంటే అంతగా మనల్ని బాగా మసిపూసి మారేడుకాయ చేశారు మన చరిత్రను.
సో అంటే మనం ఫిజికల్ గా బానిసలం కాదు మెంటల్ గా కూడా బానిసలం ఇంకా.
మీరు ఈ పాయింట్ చెప్తే నాకు గుర్తొచ్చింది, అసలు మనకి ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని ప్రవేశపెట్టినటువంటి మెకాలే గారు అంటే రాబర్ట్ మెకాలే ఆయనే మన ఈ బ్రిటిష్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసింది ఆయనే. ఆయన వాళ్ళ నాన్నగారికి రాస్తూ ఇదే మాట రాశారనమాట. బేసిక్ గా ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఇండియన్ అటైర్ బట్ దే ఆర్ బ్రిటిషర్స్ అని.
నిజమే, అది ఇప్పటికి కూడా మనం అదే పరిస్థితిలో ఉన్నాం అంటే మన డిఎన్ఏలోకి ఎక్కిపోయింది.
కానీ ఇప్పుడు మనకి రివర్స్ అనమాట, మనం ఇంగ్లీష్ దుస్తుల్లో ఉన్నటువంటి భారతీయులమైన తప్ప మనకు భారతీయత కూడా లేదు ఈ రోజు చాలా మందికి. సో అది బేసిక్ గా ఎడ్యుకేషనల్ సిస్టమ్ నుంచి వచ్చింది. ఇంకా చెప్పాలంటే మనకు కోట వెంకటాచలం గారు ఉన్నారు, వీళ్ళందరూ పెద్ద హిస్టోరియన్స్ కాదండి, అంటే ఎక్కడి నుంచో ఏ పిహెచ్డిలో లేదంటే ఏ ఇవో చేసుకుని వాళ్ళు ఈ హిస్టరీ గురించి రీసెర్చ్ చేయలేదు. వీళ్ళందరూ సాధారణ వ్యక్తులు, బట్ వాళ్ళ రీసెర్చ్ ఎంత నిష్పాక్షికంగా ఉంటుందంటే ఏ ఎర్ర కళ్ళద్దాలు ఏ నల్ల కళ్ళద్దాలు లేనటువంటి నిష్పాక్షికంగా ఉంటది ఆ పర్టికులర్. సో మళ్ళీ దీన్ని రైట్ వింగ్ అని కూడా అనలేం మనం, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నటువంటి సోర్సెస్ నుంచి తీసుకుని, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన ఏది చరిత్ర పుస్తకం రాసినప్పుడు ఆయన ప్రతిదీ అంటే ఆయన రాసిన ప్రతిదానికి ఆయన క్లియర్ ప్రూఫ్ ఇచ్చారు ఆయన. ఈవెన్ కోట వెంకటాచలం గారు కూడా అంతే.
ఇప్పుడు వీళ్ళ బుక్స్ గాని సాహిత్యం గాని ఎవరన్నా శ్రోతలు చూడాలంటే మనకి యూట్యూబ్ లో దొరికిద్ది అండి.
యూట్యూబ్ లో చాలా తక్కువ దొరుకుతాయండి. ఎంవిఆర్ శాస్త్రి గారి అరౌండ్ 15 పుస్తకాలు ఉన్నాయండి ఓన్లీ బేస్డ్ ఆన్ హిస్టరీ. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఎవరైనా శ్రోతలు స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఏది చరిత్ర పుస్తకం చదవండి, మీకు అవగాహన ఎలా ఉంటది ఏంటి అసలు ఎంత దాంట్లో ఉన్న ప్రతి ఒక్క చాప్టర్ మీకు ఒక్కొక్క విజ్ఞాన ఖని బేసిక్ గా చెప్పాలంటే అంటే ఏ హిస్టరీ ఫినాటిక్ అయినా ఎంత ఈజీగా లేదంటే ఎంత వ్యంగ్యంగా ఆ పర్టికులర్ ఇష్యూని చదవచ్చు లేదంటే ఎంత నీట్ గా అనలైజ్ చేసుకోవచ్చు అనేది చాలా బాగా రాశారండి.
ఇప్పుడు మొన్న అనంత్ గారు మొన్న పెక్యులరిజం బుక్ మీద కూడా మన సాంవే శాస్త్రి గారును ఎంవీఆర్ శాస్త్రి గారు మాట్లాడు వీడియో చాలా వరకు కొంతవరకు వైరల్ అయింది, చాలా మంది కూడా చూశారు అది. సో అలాంటి బుక్స్ కూడా చదవచ్చు కదండి, పెక్యులరిజం సెక్యులర్ లో సెక్యులర్ తీసేసి పెక్యులర్ అని ఇచ్చారు.
అవునండి, ఎందుకంటే అది కంప్లీట్ గా సిన్స్ ఇట్ ఇస్ అ హిస్టరీ థింగ్ ఐ డెంట్ మెన్షన్ అబౌట్ దట్. కానీ సెక్యులరిజం అనేటువంటి బుక్ నిజంగా చాలా మంచి బుక్ అండి. బేసిక్ గా ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ లో కానీ లేదంటే మన ధర్మానికి చేతు చేసేటువంటి ప్రతి పనిని క్లియర్ గా అప్లో అంటే ఏమేం రూల్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్ లో, మన కాన్స్టిట్యూషన్ ఎంత రేషనలైజ్డ్ గా కాకుండా ఎంత డివియేట్ చేయాలో అంత డివియేట్ చేస్తూ మన ధర్మానికి ఎంత పూట్లు పడుస్తున్నారు అనేది చాలా బాగా వివరిస్తూ చాలా వ్యంగ్యంగా రాశారు ఆయన.
అవును, ఇక్కడ మనం భారతీయత మన బాధ్యత షోలో కూడా అండి మనం సెక్యులరిజం అనే టాపిక్ మీద నేను కొంతవరకు అనలైజ్ చేసిన విషయాన్ని శ్రోతలతో పంచుకోవడం జరిగింది. అసలు సెక్యులరిజం బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎమర్జెన్సీ టైంలో ఈ సెక్యులరిజం అనే వర్డ్ ని ఎందుకు పెట్టారు, ఎలా పెట్టారు, అసలు సెక్యులరిజం వెస్టర్న్ సెక్యులరిజం వర్సెస్ ఇండియన్ సెక్యులరిజం, అసలు మన సెక్యులరిజం అనే మాట్లాడలేదు. సో ఇవన్నీ విషయాల గురించి పాత పాడ్కాస్ట్లు ఉంటాయి, శ్రోతలు ఎవరన్నా వీలుంటే కనుక ఆ పాత పాడ్కాస్ట్లు కూడా mindmedia.com వెబ్సైట్ లో చెక్ చేయొచ్చు. సరే అనంత్ గారు, ఇప్పుడు మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న అంశాల్లో మన చరిత్ర మన దృష్టికోణంలో లేదు, అలాగే చరిత్ర తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నాం. సో మన శ్రోతల కోసం ఒక్క ఎగ్జాంపుల్ తో మీరేమైనా చెప్పగలరా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్లుగానే 1857 సిపాయి తిరుగుబాటు అని మనం అంటాం కదా, సో ఈ ఈ అంశం మీద గాని మీ మీ దృష్టికోణం ఏంటి, అసలు మనం మన చరిత్రలో రాసిన విషయం ఏంటి అనేది ఒక్కసారి మన శ్రోతల కోసం విపులంగా మనం మాట్లాడుకుందామా?
అసలు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వదలచానండి ఈ విషయం గురించి. అసలు ఏ దృష్టికోణంతో మన భారతీయ చరిత్రని వల్ల అంటే మనం చదువుతున్నటువంటి భారతీయ చరిత్రని ఏ దృష్టికోణంతో రాశారనేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు బేసికల్ గా క్రిస్టియన్స్ అంతే కదా. సో వాళ్ళ మతపరమైనటువంటి విధానాల్ని బట్టి లేదంటే వాళ్ళ మత గ్రంథాల్లో రాసినటువంటి విధానం మనం గనక చూస్తే ప్రపంచం మొదలై కేవలం 6000 సంవత్సరాలు అంతే
కదా.
ప్రపంచం అంటే వాళ్ళ ప్రకారం ఆడమ్ అండ్ ఈవ్ లేదంటే మన తెలుగులో ఆదాము హవ్వ అంటాం, వాళ్ళు పుట్టి కేవలం 6000 సంవత్సరాలు మాత్రమే అయింది. అంటే మొదటి మనిషిని దేవుడు క్రియేట్ చేసింది 6000 ఏళ్ళు అని చెప్పి మనకు బైబిల్ క్లియర్ గా చెప్పు. సో మనకు అసలు వాళ్ళ పరిమాణ క్రమాన్ని ఎక్కడ తప్పు పడతామో అనేటువంటి దృష్టికోణంలో అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది హిస్టరీ ఇస్ నాట్ జస్ట్ 6000 ఇయర్స్ ఎగో అని. అంటే నేను మాట్లాడుతుంది హిస్టారియన్స్ అరౌండ్ 300 ఇయర్స్ బ్యాక్, అంటే ఇప్పటి 300 ఏళ్ల ముందు హిస్టారియన్స్ కి ఏం తెలుసు అంటే వెస్ట్రన్ హిస్టారియన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను, వెస్ట్రన్ హిస్టారియన్స్ కి ఏం తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం తెలుసుకున్నారు దాన్ని ఎలా తిరగరాశారు. బేసిక్ గా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ హిస్టరీని మన హిస్టరీతో ముడిపెట్టడానికి ట్రై చేశారు. వాళ్ళ
అంటే లింక్ చేశారు, అంటే లింక్ చేస్తే ఒక వీళ్ళందరికీ అన్ని విషయాలు తెలుసు కావాలని అనుకుంటారేమో నేను.
అలా కూడా కాదండి, ఎందుకంటే ఇప్పుడు మన ప్రకారం అసలు కలియుగం మాత్రమే 4 కోట్ల సంవత్సరాలు 4 కోట్ల 32 లక్షల సంవత్సరాలు. మనం మొత్తం ఒక మహాయుగం గురించి చెప్తే మనం మోర్ దెన్ ఒక 68 కోట్ల సంవత్సరాల గురించి మాట్లాడతాం ఒక మహాయుగం గురించి చెప్పాలి. మనకు తెలిసిన అంటే రాసి పెట్టుకోకపోవచ్చు కానీ కనీసం మన వేదాలు ఈ మాటనైతే చెప్తాయి. బట్ వాళ్ళకి తెలిసినటువంటి
దట్ ఈస్ ద యూనివర్స్ ఆఫ్ టైమ్ దట్ వి హావ్.
సో వాళ్ళు రాసినటువంటి వాళ్ళ ప్రకారం ఏంటి అంటే 6000 ఏళ్ళు మాత్రమే. సో ఆ 6000 ఏళ్ళని 68 కోట్ల సంవత్సరాలని రెండింటిని ఎలా లింకప్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అలా తీసుకున్న మనకు మహాభారత యుద్ధం జరిగే సమయానికి వాళ్లలో కనీసం 100 జనాలు కూడా ఉండరు. అలాంటి టైంలో మన మహాభారత యుద్ధంలో దాదాపు 11+5 16 అక్షుణ్యుల సైన్యం అంటే దాదాపుగా 16 లక్షల మంది చనిపోయారన్నమాట కేవలం మన మన మహాభారత యుద్ధంలో. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మహాభారత యుద్ధం జరిగింది, ఇట్స్ హిస్టరీ, ఇది మైథాలజీ కాదు అని. అంటే ఈరోజు మనం స్కూల్ బుక్స్ లో చదివినా మనకు చెప్తున్నారు అంటే మహాభారత యుద్ధం జరిగింది కురుక్షేత్రంలో అని మన స్కూల్ బుక్స్ కూడా చెప్పు. అంటే ఇఫ్ యు టేక్ అవర్ స్కూల్ బుక్స్ యాజ్ అ రెఫరెన్స్ ఆఫ్ హిస్టరీ, మన స్కూల్ బుక్స్ కూడా చెప్తున్నాయి మహాభారత యుద్ధం జరిగిందని. కాబట్టి 3000 ఏళ్ల ముందు అంటే వాళ్ళ ప్రకారం 6000 ఏళ్ల ముందు సృష్టి క్రమం స్టార్ట్ అయితే మహాభారత యుద్ధం జరిగింది మనకు 5000 ఏళ్ల ముందు. అంటే 1000 సంవత్సరాల్లో ఎన్ని అంటే ఎంతమంది పుట్టి ఉండొచ్చు వాళ్ళ ప్రకారం? అంటే బండెడ్ వాళ్ళ ప్రకారం బండెడ్ జనాలు కూడా లేని చోట మన దాంట్లో ఓన్లీ కేవలం యుద్ధం చేసేటువంటి వీరులు అంటే మాక్సిమం యూతే ఉంటారు అంతే కదా, అది కూడా మగవాళ్లే ఉంటారు. అలాంటి వాళ్ళు 17 లక్షల మంది ఒక కేవలం ఒక యుద్ధంలో చనిపోయారంటే మనం ఈజీగా కొట్టిపారేయచ్చు ఈ విషయాన్ని అంతే కదా. అంటే కేవలం 1000 సంవత్సరాల్లో 17 లక్షల మంది పుట్టుకు రాలేరు కదా. సో ఇలా లింకప్ చేసి వాళ్ళు దీన్ని నిజంగా అంటే భారతీయ చరిత్రని నిజంగా చాలా వరకు స్మాష్ చేసేసారు. అసలు దానికి దీనికి లింకప్ చేస్తే అసలు కుదరదు, పొంటను కుదరదు అసలు.
అవును, ఇప్పుడు చాలా ఈ విషయాలన్నీ బయటపడుతున్నాయి కదండి. అంటే మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయిన తర్వాత మన ధర్మం తెలుసుకునే విషయం, అలాగే మన ధర్మం మీద జరుగుతున్న దాడుల్ని మనం ప్రతిఘటించే వేస్ చాలా ఎక్కువ అవుతున్నాయి యాక్చువల్గా.
అవునండి, అంటే ఇప్పుడు చూస్తే చాలా మంది అంటే వెల్ నోన్ అంటే ఇప్పుడు మీరు శ్రోతలు ఎవరైనా వింటుంటే నిజంగా మనకు కిరణ్ ఎంబీఏ గారు అని ఒక ఆయన ఉన్నారు ఫేస్బుక్ లో, ఆయన్ని ఫాలో అవ్వండి. వీర నరసింహరాజు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన ఫాలో అవ్వండి. దే ఆర్ లైక్
అనంత్ గారు మీ వాయిస్ కొంచెం అక్కడక్కడ బ్రేక్ అవుతుంది, మీరు కొంచెం ఏదైనా అడ్జస్ట్ చేసుకోగలరా?
ఇప్పుడు అండి, ఇప్పుడు సరిగ్గా
ఇప్పుడు బాగానే ఉంది. ఇంకొకసారి రిపీట్ చేయరా మీ లాస్ట్ లైన్స్?
ఫేస్బుక్ లో చూసినట్లయితే మనకు కిరణ్ ఎంబీఏ గారు అని ఒక ఆయన ఉన్నారు.
ఎంబీఏ
కిరణ్ ఎంబీఏ
ఓకే.
మరి వీర నరసింహరాజు గారు అని ఇంకొక ఆయన ఉన్నారు.
అవును, వీర నరసింహరాజు గారు నాకు మంచి మిత్రులు.
సో వీళ్ళంతా అసలు చాలా మంచి వర్క్ చేస్తున్నారండి ఈ లైన్స్ లోనే, అంటే హిస్టరీ లైన్స్ లోనే. కిరణ్ ఎంబీఏ గారు అయితే అసలు మన మైథాలజీని కూడా చాలా ఈజీగా చెప్పగలిగినటువంటి రీతిలో చెప్తున్నారు.
అలాగే ఇప్పుడు మనం నేషనల్ గా భారతదేశం మొత్తం మీద చూసుకుంటే మల్హోత్రా గారు ఉన్నారు కదండి.
అవునండి, రాజీవ్ మల్హోత్రా గారు కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే ఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ద సేమ్ లైన్. సో మనం కనీసం బేసిక్ స్టార్ట్ ఇవ్వాలండి ఈ పర్టికులర్ ఇష్యూని చూసి. అంటే ఏంటి అసలు మనం ఏం చదువుతున్నాము, మనకేంటి బేసిక్ గా తల్లిదండ్రులు కానీ లేదంటే చిన్నపిల్లలు అంటే 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లలకి బేసిక్ అదే టైం అండి బేసిక్ గా పట్టుకోవడానికి, వాళ్ళకి ఏదైనా ఒక విషయాన్ని పట్టుకోవడానికి అదే చాలా మంచి టైం. సో పేరెంట్స్ ఎవరైతే వింటున్నారో ఈ పర్టికులర్ షోని, వాళ్ళు ఖచ్చితంగా లేదు 10 నుంచి 14 ఏళ్ల పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పుస్తకాలు అంటే ఇప్పుడు మెన్షన్ చేసినటువంటి రైటర్స్ ని కానీ లేదంటే ఫాలో అవ్వమని చెప్పడం కానీ ఖచ్చితంగా చేయాల్సిన పని.
అవునండి. ప్లస్ ఇంకొక చాలా మందికి ఏమనుకుంటారంటే ఇవన్నీ ఎవరు చదువుతారులేవయ్యా అని అని కొట్టిపారేసేలా ఉంటారు. సో ఇది మనం హిందూ సోదరులు కానీ మనం ఈ షో వింటున్న భారతీయత మన బాధ్యత షో వింటున్న భారతీయులు అందరు కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే మనకు నచ్చదు కాబట్టి అందరికీ నచ్చదు అని ఎప్పుడు కొట్టిపారేయకూడదు. సో మన మన ధర్మంలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే మనకి ఏ ఉపవాసం చేయటం రాదు కాబట్టి ఎవరికి అవసరం లేదులే అని కొట్టిపారేయటం, మనకు పూజ చేయటం రాదు కాబట్టి ఎవరికి అవసరం లేదు అని కొట్టిపారేయటం. సో అలా ఎప్పుడు మనం మన ధర్మంలో ఉన్న అంశాల మీద కానీ ఒక విషయం తెలుసుకునే దృష్టికోణంలో ఉన్నప్పుడు కానీ అట్లా కొట్టిపారేయటం అనేది ఉంటే కనుక మీరు నమ్మిని కూడా పక్కన వాళ్ళు కొట్టిపారేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అలా కాకుండా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందిలే అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ షో చేస్తున్నాము. సో అదొక్కసారి శ్రోతలకి కొంచెం డీప్ ఫీడ్బ్యాక్ వెళ్తాం కోసం ఈ మాట వాడటం జరుగుతుంది. అనంత గారు చెప్పండి.
ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి, అసలు హిస్టరీ చదవకపోతే అంటే హిస్టరీ తెలుసుకోకపోతే ప్రాబ్లం ఏమొస్తుందని చెప్తాను. అసలు ఇప్పుడు చూసినట్లయితే మన ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయండి? మాక్సిమం
పెద్ద మతాలు అయితే మూడు అండి, క్రిస్టియానిటీ, ముస్లిం అండ్ హిందూ. జ్యూస్ కూడా కొంతవరకు,
జ్యూస్, బుద్ధిజం. దాదాపు మీరు చూసినట్లయితే దాదాపుగా మధ్యప్రాచ్య యుగం నుంచి స్టార్ట్ చేసి మనకి అంటే ఫ్రమ్ 1000 CE టు 2000 CE మధ్యలో దాదాపుగా 4000 జాతులు అంతరించిపోయింది పర్టికులర్ ప్రపంచంలో. దాదాపుగా 4000 జాతులు అంతరించిపోయింది. ఎలా అంతరించిపోయినాయి అంటే వాళ్లకు ఉన్నటువంటి సాహిత్యం లేదు. అంటే బేసిక్ గా ఎందుకు ఇప్పుడు రాజీవ్ మల్హోత్రా గారు చాలా సార్లు చెప్పారు మనకు, అసలు చరిత్ర ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎందుకు ఇన్ని రోజులు హిందువులు ఇన్ని దాడులు చేసినా అంటే మనకి ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. దాదాపు మనకి స్వాతంత్రం అంటే ఇప్పుడు ఎప్పుడు మనం ఇండిపెండెన్స్ డేకి వెళ్ళినా చాక్లెట్ ఇచ్చి మనకి ఏం చెప్తారంటే 200 ఏళ్ళ బానిసత్వం నుంచి మనం విడుదలయ్యాం అందుకని చేసుకున్నాం అని చెప్తారు. కానీ యాక్చువల్లీ మన స్వాతంత్రం ఎప్పటిది అంటే మన బానిసత్వం ఎప్పటిది అంటే ఎప్పటి నుంచో ఉంది, కానీ దాన్ని పోరాడిన వీరుల గురించి మనం చదువుకోవట్లేదు.
అవునండి, అవును. ఇది ఐ నో దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ బిగ్ టాపిక్ యాక్చువల్ గా. సో ఇప్పుడు ఇంకొక పాయింట్ అనంత్, ఇప్పుడు మీరు ఇందాక కామన్ ఎరా అన్నారు కదా. ఇప్పుడు సహజంగా మన అంత ముందర హిస్టరీ బుక్స్ లో బీసీ అండ్ ఏడీ అని అంటాం కదా, ఇప్పుడు అది ఆ నొటేషన్ మారింది అని విన్నాను. సో అది ఒక్కసారి మన శ్రోతల కోసం చెప్తారా ప్లీజ్?
అది కన్సిడర్ చేసినా కానీ ఎందుకు కన్సిడర్ చేయట్లేదంటే సైంటిస్ట్ కనుక్కున్నారు కదండి ఆల్రెడీ, అంటే వాళ్ళకి తెలిసిపోయింది బైబిల్ క్రమం 6000 ఏళ్ళ అంటే 6000 ఏళ్ళది కాదు అని చెప్పి ఈజీగా కన్వే చేశారు. అంటే ప్రపంచం కేవలం 6000 ఏళ్ళ సృష్టించబడింది కాదని ఈజీగా కనిపెట్టేది. ముందు ఎందుకు ఏడీ అండ్ బీసీ అనేవాళ్ళు అంటే ఆఫ్టర్ డెత్ అండ్ బిఫోర్ క్రైస్ట్ అని చెప్పి చెప్పేవాళ్ళు. బట్ అది కూడా కన్సిడర్ చేసినట్టయితే అది కూడా తప్పులు తరక, ఎందుకంటే క్రీస్తు వాళ్ళ ప్రకారం పుట్టింది 4వ సంవత్సరం సిఈలో, అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి సిఈలో, అంటే ఏడీలో కూడా ఆయన చనిపోయింది 32 ఏడీలో అని చెప్తారు. సో ఆఫ్టర్ డెత్ అంటే కనీసం 32 తర్వాత అయినా స్టార్ట్ కావాలి, లేదంటే 4కి ముందైనా బిఫోర్ కామన్ ఎరా స్టార్ట్ అవ్వాలి అని వాళ్ళు 4 ఏడి అని చెప్తున్నారు. సో అందుకనే ఇది లాజికల్ గా తప్పు అని క్లియర్ గా ప్రూవ్ అవుతుంది కాబట్టి సో ఈవెన్ హిస్టోరియన్స్ కూడా దాన్ని ఇప్పుడు తీసేసి కామన్ ఎరా బిఫోర్ కామన్ ఎరా అని మొదలు అంటే మాట్లాడడం స్టార్ట్ చేశారు. బేసిక్
అంటే ఏడి అంటే కామన్ ఎరా అని, బీసీ అంటే బిఫోర్ కామన్ ఎరా అని మార్చారు. సో అది కూడా శ్రోతలు తెలుసుకోవాల్సింది. సో అనంత్ గారు మనకి ఇంకొక 15 నిమిషాలు ఉంది కాబట్టి షోలో, మన శ్రోతల కోసం ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందామండి. 1857 ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన శ్రోతలకి మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము, దీన్ని ఎట్లా వక్రీకరించారు అనే విషయం మనం మాట్లాడుకోవచ్చు.
అసలు మనం ఈరోజు చూసినట్లయితే 1857 ని మనకు మన చరిత్ర పుస్తకాల్లో సిపాయిల తిరుగుబాటు అని చెప్తారు, లేదంటే సోల్జర్స్ రివోల్ట్ అని చెప్తారు. అంతే కదండి, ఎవరైనా ఏ టెక్స్ట్ బుక్ లో అయినా కానీ ఏ హిస్టరీ బుక్ లో అయినా కానీ ఈ రోజు వరకు అంటే వెస్ట్రన్ నోర్స్ రాసినటువంటి హిస్టరీ బుక్స్ లో దేంట్లో అయినా దాన్ని మొదటి స్వాతంత్ర యుద్ధం అని చెప్పి చెప్పడం విన్నారా మీరు ఎప్పుడైనా?
అవునండి, దట్ ఈస్ హిస్టరీలో మనకి అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా.
ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా, ఎందుకంటే మనకు 10 మార్కుల క్వశ్చనే కదా ఇంపార్టెంట్.
ఎగ్జాక్ట్లీ, అదే చెప్పబోతున్నాను నేను.
సో మార్కుల కోసం కాకుండా మనం చరిత్రను చూసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి మనం. బేసిక్ గా
చెప్పండి,
ఇప్పుడు ఆ 1857 రివోల్ట్ ని తీసుకుంటే ఎందుకు మనం మొదటి స్వాతంత్ర యుద్ధం అని పిలవాలి దాని గురించి? మీకేమైనా ఐడియా ఉందా? యాక్చువల్లీ దాన్ని ఎందుకు మొదటి స్వాతంత్ర యుద్ధం అంటారంటే అప్పటిదాకా దేశం ఓ ఫ్యూడల్ స్థితిలో ఉంది, అంటే రాజుల కింద కానీ లేదంటే రాజరికం కింద గానే ఉంది. అంతే కదా, అంటే యుద్ధం చేసిన, అంటే ఏ యుద్ధం చేసినా ఒక నల్ల కళ్ళద్దాలు వేసుకుంటున్నాడో లేదంటే ఎర్ర కళ్ళద్దాలు వేసుకుంటున్నాడో వాడు ఏం చెప్తాడు, ఏ పోవాయా ఫ్యూడల్ దీనికోసం చేశారంటే ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం ఆక్రమించుకోవడానికి మాత్రం యుద్ధం చేశారు, దీంట్లో జాతీయత ఎక్కడుంది, దీంట్లో భారతీయత ఎక్కడుందని చెప్పి అడుగు. అంతే కదా.
అవును,
ఇప్పుడు మీరు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఈరోజు అక్బర్ని పరమత స్థానం ఉన్నటువంటి రూలర్ గా చూస్తాము మన హిస్టరీలో, రాణా ప్రతాప్ ని ఆయన ఎదుర్కొన్నటువంటి తిరుగుబాటుదారుగా
చూస్తాం.
పరమత సహనం కలిగిన ఒక రాజుని ఇంకొక హిందూ రాజు ఎదిరించాడు కాబట్టి ఆయన తిరుగుబాటుదారు అయిపోయాడు ఈరోజు మన హిస్టరీ బుక్స్ లో. అంతే కదా,
భగత్ సింగ్ కూడా అంతే కదా.
భగత్ సింగ్ వచ్చేపాటికి కనీసం మనకి ఒక స్ట్రక్చర్ అయినా ఉందండి, కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ అయితే మనకు భారతదేశం అనే స్ట్రక్చర్ కూడా లేదు అప్పటి.
అవును కరెక్ట్, వాస్తవం మంచి పాయింట్ చెప్పారు.
సో మనకు మనకు ఒక దేశం అనే ఒక స్ట్రక్చర్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పోరాటం ఇది. అది కూడా ఏ వీళ్ళు అంటే ఈ రోజు చూపించినట్టుగా ఈరోజు దానికి హీరోలుగా నానా సాహెబ్ ని కాని లేదంటే బహదూర్ షా గాని లేదంటే రాణి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి చెప్పుకుంటాం మనం, 1857 అంటే వీళ్ళ ముగ్గురు గురించి చెప్పుకుంటాం మాక్సిమం. సో మీరు కన్సిడర్ చేసినట్లయితే అసలు వీళ్ళెవరు ఆ పర్టికులర్ అంటే రాణి లక్ష్మీబాయిని వదిలేసినా గానీ నానా సాహెబ్ గాని లేదంటే బహదూర్ షా గారు గాని ఒక టైం దాకా వాళ్ళు ఈ పర్టికులర్ స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేయలేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ప్రతి ఇండివిజువల్ నుంచి లేసినటువంటి ఒక పోరాటం అది. అంతే కదా,
ఇది 1857 సిపాయి రివోల్ట్ అండి.
అవునండి, ఎందుకంటే ప్రతి ఇండివిజువల్ నుంచి వచ్చినటువంటి అంటే అప్పటికి అంటే 1857 కి ఎలా ఉండేదంటే 1757 లో ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం జరిగిన 100 ఏళ్లకి అంటే అప్పటికి బాగా ప్రజలు కూడా బాగా సేదతీరిపోయి ఉన్నారు, అంటే ఎక్కడికి వెళ్ళినా అవమానాలు, అంటే దేవర్ ట్రీటెడ్ యాజ్ అ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ ఇన్ ద కంట్రీ. అంటే నాట్ ఓన్లీ కామన్ పీపుల్ పరిస్థితి నేను చెప్పట్లేదు, అసలు లక్నోలో ఒక ఇంగ్లీష్ ధోరణి ఇంకొక మన ఒక దివాన్ అంటే దివాన్ అనేటోళ్ళు ఉంటారు కదా మామూలుగా మన
మంత్రి
సిస్టమ్ లో, మంత్రి లాంటి వాళ్ళు దించి వెళ్ళడానికి రైల్ బోగిలో దించి వెళ్ళడానికి వెళ్తే అక్కడ ఇంకో ఇంగ్లీష్ పర్సన్ ఆయన దివాన్ని తిట్టి బయటికి ధరమేశారు, ఎందుకు ఈ ఫస్ట్ క్లాస్ భోగి దగ్గర ఉన్నాం అని చెప్పి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంకా 1857 కు ముందే ఇలాంటివి ఇంత ఇంత దారుణమైన పరిస్థితి ఉండేదన్నమాట. సో అలాంటి పరిస్థితులు విసిగిపోయి ఆల్రెడీ జనాల్లో 100 ఏళ్ళు అయింది, ఈ 100 ఏళ్ళు పురస్కరించుకుని ఏదో ఒకటి చేయాలనే ఒక చిన్న తపన వాళ్ళల్లో ఉండేది ఖచ్చితంగా. ఆ తపనకి ఆద్యం పోస్తుంది వీళ్ళు ఈరోజు చెప్తున్నటువంటి అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఏం చెప్తారు, ఇది మతపరమైనటువంటి ఒక యుద్ధం మాత్రమే, ఎందుకంటే ఆవు కొవ్వు లేదు పంది కొవ్వు పూశారని చెప్పి ఒక రూమర్ లేపారు. ఆ రూమర్ లేపినందువల్ల వీళ్ళందరూ ఇంగ్లీష్ వాళ్ళ పైన తిరుగుబాటు చేశారు, లేదంటే వాళ్ళు దేవర్ హ్యాపీ ఇన్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్ అని చెప్పి అంతే కదా.
అవును, అసలు ఫస్ట్ దాంట్లో ద ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది ఆవు కొవ్వు అను పంది కొవ్వు ఆర్టిలరీ ఉన్న గన్స్ కి పెల్లెట్స్ కి బాంబులకి పూశారు, అది కొరకటానికి హిందువులు అలాగే ముస్లింలు ఎదురు తిరిగారు, అందుకని రివోల్ట్ వచ్చిందని చెప్తారు.
సో అది కూడా సమంజసమే, కానీ అది ఎంతవరకు సమంజసం అనేది కూడా శ్రోతలు నిజంగా ఆలోచించాలి. అంటే ఇది ఒక్కటే కాదు రీజన్, చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ దాన్ని ఎలా దాచిపెట్టారు వీళ్ళు మిగతా అన్ని రీజన్స్ కి మసి పూసేసి.
మిగతా ఏంటంటే రీజన్స్ ఒకసారి మా శ్రోతల కోసం చెప్తారా, మిగతా రీజన్స్ ఏంటి? ఇంకా చెప్పారు అప్పటికి ఆల్రెడీ వెక్స్ అయిపోయి ఉన్నారు, 100 ఏళ్ళు అయింది కాబట్టి ఏదో చేద్దామని ప్రజల్లోకి వచ్చిందన్నారు. ఇంకా
చాలా మంది రాజుల నుంచి వాళ్ళ రాజ్యాలు లాక్కున్నారు, వాళ్ళ భరణాలు ఇస్తూ వాళ్ళ ప్లేసెస్ ని వాళ్ళు ఆక్యుపై చేస్తూ వీళ్ళ పేరు మీద రూలింగ్ చేస్తూ చాలా అన్యాయంగా బతికేశారు. ప్రతి చోట వీళ్ళ రూల్ ఉండింది. సో ఇట్స్ బేసికలీ ద కాంబినేషన్ ఆఫ్ వెక్స్ ఆఫ్ పీపుల్ అండ్ దెన్ మళ్ళీ ఇది కూడా. సో మెయిన్ రీజన్ ని కప్పిపుచ్చి ఇంకొక రీజన్ ని, అంటే కేవలం మతపరమైన రీజన్ ని మాత్రం చూపించి, వీళ్ళు కేవలం మత పిచ్చోళ్ళు, వీళ్ళు మత వీళ్ళు మతా వీళ్ళ మతాన్ని పైకి కించపరచినంత వరకు వీళ్ళు హ్యాపీగా ఉన్నారు మా కింద అని చెప్పి ప్రయత్నం, అంతే కదా. కానీ మనం రెండింటిని ఒకే దృక్కోణంలో చూసినా అవి రెండు మనకు మంచివే. ఎందుకంటే ఒక పర్టికులర్ పర్సన్ నుండి వస్తుంది, ప్లస్ అది ఓన్లీ సిపాయిల తిరుగుబాటు కూడా కాదండి. ఎందుకంటే ప్రతి ఊర్లో ప్రతి పర్సన్ దాదాపు, అంటే మీరు చూసినటువంటి అయితే మిడిల్ ఇండియా మొత్తం ఢిల్లీ నుంచి దాదాపు మధ్యప్రదేశ్ దాకా దాదాపు అందరూ, ఎవ్రీ పర్సన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హస్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ రివోల్ట్.
అబ్బా,
ఎవ్రీ పర్సన్, చాలా మీరు అవధ్ సంస్థానం చూసుకున్నట్లయితే ఏమి, ఝాన్సీ చూసుకున్నట్లయితే ఏమి, లక్నో చూసుకున్నట్లయితే ఏమి. సో బేసిక్ గా ఢిల్లీ నుంచి ఈ మీరట్ లేదంటే మధ్యప్రదేశ్ చివరి భాగం వరకు చాలా మంది ఆ రివోల్ట్ లో పార్టిసిపేట్ చేశారు. మనకు అంటే ఇట్స్ అబౌట్ ఎ కామన్ మ్యాన్. సో దాన్ని సోల్జర్స్ రివోల్ట్ అని చెప్పి ఎంత క్లియర్ గా, అంటే ఎంత నీతిగా దాన్ని పక్కదోవ పట్టించారు చూడండి. ప్లస్ దాంట్లో కూడా ఏం రాసుకున్నారంటే, మమ్మల్ని చాలా మందిని చంపేశారు కాబట్టి, అంటే చాలా మందిని చాలా విధాలుగా హింసించి బ్రిటిష్ వాళ్ళని హిందువులు చంపేశారు కాబట్టి, లేదంటే ఈ భారత దేశస్తులు చంపేశారు కాబట్టి దాన్ని అనర్చడానికి మేము చాలా స్టెప్స్ తీసుకున్నాం అని చెప్పి రాశారు.
ఇప్పుడు ఇంత ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఈ ఈ తప్పుల్నే చదువుతున్నాం కదండి.
ఎవరండి, అంటే ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా అండి. మనకు దాదాపు 70 ఇయర్స్ అయిందా స్వాతంత్రం వచ్చి, దాదాపుగా 70 ఇయర్స్ లో ఏ ఒక్కరు కూడా, అంటే ఏ ఒక్కరు కూడా హిస్టరీని చేంజ్ చేయాలనే ఆలోచన కూడా పెట్టుకోలేదు. చేంజ్ చేయాలనే ఆలోచన పెట్టుకున్న ప్రభుత్వాలు కూడా, నిన్న మొన్నటిగా దాకా ఉన్న ప్రభుత్వాలు కూడా ఏమనుకుంటున్నాయంటే, అంటే నేను చెప్పకూడదు ఈ విషయం, కానీ నిన్న మొన్నటి దాకా ఉన్న ప్రభుత్వాలు కూడా అసలు ఏం ఆలోచిస్తున్నాయంటే, మేమే హిస్టరీ చేంజ్ చేయట్లేదు అని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ కోట్లు పడవు అని.
అంటే మన మన చరిత్ర మనం తెలుసుకోవాలన్నా కూడా దానికి అంటే బేసికల్ మన చరిత్ర మనం తెలుసుకోపడం వల్ల కూడా చాలా నష్టం ఉందండి. ఎందుకంటే ఒక ఆత్మ న్యూనతా భావం అనేది ప్రతి ప్రతి పౌరుల్లో తయారవుతుంది యాక్చువల్ గా దీనివల్ల, అసలు చరిత్ర తెలుసుకోపోవటం వల్ల. అంటే మన పూర్వీకులు ఇంతే కావాలా, మన పూర్వీకులు ఇలా చేశారు నిజమే కావాలా, ఇట్లా చేశారు కావాలా అని మన గురించి మనమే తక్కువగా ఫీల్ అవటం వల్లనే ఇంత ఇంత అన్యాయం జరుగుతున్నా, లేకపోతే మన దేశం మీద ఇంత దాడి జరుగుతున్నా ఎవరు దాన్ని ప్రతిఘటించకపోవటం కానీ, కనీసం వాయిస్ రేజ్ చేయకపోవటానికి గల కారణం, వన్ ఆఫ్ ద కారణాల్లో ఇది కూడా కారణమేమో అండి.
అంతెందుకండి, నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు మనం చైల్డ్హుడ్ లో ఉండేటప్పుడు పళ్ళు తిక్కోవడానికి బొగ్గు పొడి వాడుకునే వాళ్ళు, గుర్తుందా మీకు?
అవునండి, అవును.
బొగ్గు మరి ఉప్పు మిక్స్ చేసినటువంటి పొడిని వాడేవాళ్ళు, కరెక్టే కదా?
అవును.
మనం హిస్టరీని అంత చీప్ గా తీసుకోవడం వల్ల ఏమైంది ఈరోజు, అంటే బొగ్గు పొడి పోయి మధ్యలో చాలా పేస్ట్లు వచ్చాయి. ఈరోజు టూత్ పేస్ట్ లో ఉప్పు అని చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మనకు తెలియదు
క్యాజువల్ గా చాలా జోక్ గా అనుకుంటాం, కానీ మనం కొంచెం డీప్ అనాలిసిస్ చేస్తే విచ్ ఇస్ రైట్.
సో ఈ మార్కెటింగ్ ఇష్యూ కూడా ఎందుకు వస్తుందంటే, చాలా మంది ఏం చేస్తారంటే, ఫస్ట్ ఈ పర్టికులర్ ఏదైతే మనం క్లియర్ గా యూజ్ చేసుకుంటుంటామో, శాస్త్రీయ పద్ధతుల్లో మనం ఏదైతే యూజ్ చేసుకుంటుంటామో, దాన్ని తప్పు అని ఫస్ట్ చెప్పేస్తారు. ఆ తర్వాత వాళ్లే దాన్ని ఇంకొక సప్లిమెంట్ తెచ్చి దాని బదులు ఇది వాడండి అని చెప్తారు. ఇది వాడిన తర్వాత దాంట్లో ఏదో క్యాన్సర్ వస్తుందో ఇది వస్తుందో అని చెప్పి దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ ట్రెడిషనల్ వేకి మళ్ళీ వెళ్ళిపోతారు.
బేసికల్ ఇప్పుడు జనాలందరూ కూడా ఆర్గానిక్స్ వెళ్తుంది దానికోసమే కదండి.
అంతేగాని, ఇప్పుడు మిల్లెట్స్ కూడా మిల్లెట్స్ అంటున్నారు, ఇప్పుడు టూత్పేస్ట్ అంటున్నారు. మన రీసెంట్ గా నేను ఎక్కడో చూసాను, కోకోనట్ ఆయిల్ లో ఏదో క్యాన్సర్ పదార్థం ఉందని చెప్పారు.
దేంట్లో అండి?
కోకోనట్ ఆయిల్ లో క్యాన్సర్ పదార్థం ఉందని చెప్పి మళ్ళీ రూమర్ ఏదో లేపారు. బికాస్ దానికి మళ్ళీ సప్లిమెంట్ చేస్తారు, మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత లేదు కోకోనట్ ఆయిల్ వాడితేనే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ
తీసుకుంటారు.
మనం వాడుతున్న పదార్థంలో అసలు ఏమేస్తున్నారు, దాని గురించి ఏంటి, దాని హిస్టరీ ఏంటి అని తెలుసుకోకపోవడం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనం మే 10వ తారీఖు తీసుకున్నటువంటి అయితే మే 10 అంటే మొన్నే జరిగింది కదా మే 10 యాక్చువల్లీ మనకు 1857 రివోల్ట్ స్టార్ట్ అయిన మొదటి రోజు. మనం ఇక్కడి నుంచో వచ్చినటువంటి మదర్స్ డేని మే 11 గుర్తు చేసుకున్నాం కానీ మన మన కంట్రీలో మన దేశంలో మనకు జరిగిన అన్యాయాన్ని ధీటుగా ఎదిరించి మనం జరుపుకున్నటువంటి ఒక స్వాతంత్ర సంగ్రామాన్ని ఈరోజు స్టార్ట్ అయిందని మర్చిపోతున్నాము. ఎక్కడో వెస్ట్రనైజ్డ్ అయిన నేను వెస్ట్రనైజ్డ్ కల్చర్ కి నేను ఎప్పటికీ ఐఎమ్ నాట్ హేటర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్, బట్ మనల్ని మర్చిపోయి వాళ్ళని పైకెత్తి కూర్చోబెట్టుకునేంత దుస్థితిలో మనం ఉన్నామని చెప్పదలుచుకున్నాను అంతే ఈ విషయం గురించి.
వాస్తవం. ఇప్పుడు ఇంకొకటి అనంత్ గారు, ఇంకొక విషయం కూడా, ఇప్పుడు ఈ హిస్టరీ బుక్స్ లో కూడా మనం సిపాయిల తిరుగుబాటు అని సిపాయిల తిరుగుబాటు అనే వర్డ్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తిరుగుబాటు అని ఎందుకు పెడుతున్నాం మనం? సిపాయిల యుద్ధం అని అనాలి, లేకపోతే సిపాయిల విజయం అని అనాలి మనం. ఎందుకంటే భారతదేశం కోసమే కదా సిపాయిలు చేసింది.
కరెక్ట్ అండి. ఇది ఎక్కడి నుంచి రావాలి? ఇది గవర్నమెంట్ నుంచి రావాలంటే మనం ఏం చేయాలి? ఒకటి ఆలోచన, ఇది గవర్నమెంట్ నుంచే రావాలి, మనం ఏం చేయలేము. కానీ గవర్నమెంట్ ప్రజాస్వామ్యంగా, సో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి మీరు ఓట్ వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఇది కూడా మీకు ఒక అంటే మీరు మీ నిరుద్యోగ భృతి అడిగినా లేదంటే మీరు ఒక ఫ్రీబీ అడిగినా ఏం అడిగినా కానీ అది దీన్ని కూడా చేర్చుకోండి. హిస్టరీని ఒక పార్ట్, నా దేశపు హిస్టరీని నాకు తిరిగి ఇచ్చేవాడికి నేను ఓట్ వేస్తాను అని ఒక్క మాట చెప్పండి.
అనుకోవాలి మనం అనుకోవాలి, అంటే మన దృష్టికోణంలో నుంచి ఆలోచించుకోవడం నేర్చుకోవాలి ఫస్ట్.
మనకు అసలు తెలియక మనం హిస్టరీని ఒక సబ్జెక్ట్ గా మాత్రమే చూసేంత వరకు మనకి దుస్థితి తప్పదండి.
సో అనంత్ గారు, మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి లాస్ట్ మీరు ఈ షో వింటున్న శ్రోతలకి మీరు ఏం చెప్తారండి? అంటే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఆర్ టూ థింగ్స్ టేక్ అవే ఫ్రమ్ ది షో?
టేక్ అవే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ కానీ, అంటే బేసిక్ గా నేను ఎందుకు స్టూడెంట్స్ అని స్ట్రెస్ చేస్తున్నా అంటే అక్కడి నుంచే మన బీజం పడుతుంది. మన దేశాన్ని లేదంటే మన చరిత్రని ఎలా అవగాహన చేసుకుంటాము లేదంటే ఎలా చదువుతాము అనేది ఆ పర్టికులర్ స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఈ షో వింటున్నట్లయితే ఖచ్చితంగా మీరు చదువుతున్న ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని మన భారతీయ దృష్టికోణంలో చూసుకోండి. ఎందుకంటే చరిత్ర లేని వాళ్ళు కూడా వాళ్ళ చరిత్రని మన చరిత్ర అని చెప్పుకునేంత ఉన్నతమైనది మన భారతీయ చరిత్ర. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను దానికి. సో అంత ఉన్నతమైన చరిత్రని ఎలా వక్రీకరించారనేది మీరు రోజు రేపు వెళ్ళి చదువుతున్నటువంటి టెక్స్ట్ బుక్స్ కానీ లేదంటే మీరు రోజు పేపర్లో వచ్చే హిస్టరీ కాలమ్స్ కానీ అసలు వాళ్ళు ఏ దృక్కోణంలో రాశారు. నేను చెప్పాను ఆ విషయానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంగ్లీష్ వాళ్ళు ఏ దృక్కోణంలో మన భారతీయ చరిత్రను వక్రీకరించి రాశారని. సో మీరు ఏ దృక్కోణంలో ఆ పర్టికులర్ కాలం లేదంటే ఏ పర్టికులర్ కాలం కానీ ఏ పర్టికులర్ చాప్టర్ ఆఫ్ హిస్టరీని చదువుతున్నారో ఆ పర్టికులర్ చాప్టర్ ఆఫ్ హిస్టరీని మీ దృక్కోణంలో ఒక భారతీయత దృక్కోణంలో దాన్ని చదవడం మొదలు పెట్టండి.
కరెక్ట్.
చాలా మంది మహానుభావులు, ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మైథాలజీ లేదు, మనకు హిస్టరీ ఉన్నది. మన రామాయణం కానీ లేదంటే మహాభారతం కానీ మనకు హిస్టరీ, ఇట్స్ నాట్ మైథాలజీ. మైథాలజీ అని చెప్పి మనమే దానిపైన ఒక మిత్ అని ఒక నీట్ గా దానిపైన రాసేసుకున్నాం. ఇట్స్ నాట్ మైథాలజీ.
అనుమానాస్పద స్థితి మనమే కల్పించుకుంటున్నాం మైథాలజీ అని చెప్పేసి.
అసలు చెప్తున్నాను కదండి, ఇతిహాసం అన్న పదానికి ఇంగ్లీష్ లో ఏ పదం లేదు. ఇతిహాసాలు అవి మనకు ఇతిహాసాలు. సో ఇతిహాసాలకు పురాణాలకు డిఫరెన్స్ తెలుసుకోండి. మన 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 భారతదేశంలో ఉన్నటువంటి రాజులు గాని మనల్ని ఏలినటువంటి వాళ్ళు గాని మనం గాని ఎంత ఫార్వర్డ్ గా ఉండేవాళ్ళమో తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో రెండో విషయం, ఇది మీరు చదివే విషయాన్ని ఎలా ఏ దృక్కోణంలో రాశారనేది చూడడం ఒక విషయం. అయితే వేరే బుక్స్ చాలా ఉన్నాయి, అంటే ఇఫ్ యూ కెన్ గూగుల్, చాలా చాలా మంది మంచి రచయితలు చాలా చాలా విధాలుగా రాశారు. సో అవన్నీ చదివే ముందు మీరు ఒరిజినల్ హిస్టరీని చదవండి. అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇప్పుడు మహాభారతం చదవాలంటే ఇప్పుడు చాలా బుక్స్, మీరు మహాభారత్ అని అమెజాన్ లో కొట్టడం కానీ మీకు వందల పుస్తకాలు వస్తాయి, దాని గురించి చేసినటువంటి విశ్లేషణలు ఎన్నో. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది వ్యాసుడు మహాభారతం చదివిన తర్వాత మిగతా చదవచ్చు.
పర్ఫెక్ట్, కరెక్ట్ అండి, వెరీ.
ఎందుకంటే ఫస్ట్ మీకు మూలం తెలిస్తే ఆ తర్వాత విశ్లేషణలు మీరు చేసుకోవచ్చు.
అప్పటికి మూలం మూలం చదివితే మనకు దృష్టికోణం కూడా సెట్ అయిపోయింది అండి యాక్చువల్ గా.
అవును,
బాగుంది, మంచి మంచి పాయింట్.
టేక్అవే అదే, ఎవరైనా కానీ చదువుతున్నప్పుడు అసలు ఏం చదువుతున్నాము, ఇది కరెక్టా కాదా అని ఒకటికి రెండు సార్లు విశ్లేషణ చేసుకుని ఇది కరెక్టా కాదా అని ఒకసారి చదువుకుంటే చాలండి. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా అసలు ఎందుకు ఈ పర్టికులర్ థింగ్ ని చేంజ్ చేయాలి, చేంజ్ చేయాలంటే మన వంతుగా ఒక ఇండివిజువల్ గా అసలు ఏం చేయాలి, మనం ఇండివిజువల్ గా ఏం చేయలేము. కాబట్టి ఆ ఇండివిజువల్ ని సంఘటితం చేసి దాన్ని ఒక మనల్ని పాలించే వాళ్ళు దాన్ని చేంజ్ చేయగలుగుతారు. కాబట్టి మనం ఒక ఓటు బ్యాంక్ గా ఏర్పడి ఆ పర్టికులర్ ఇష్యూని ఎత్తి చూపి ఇది చేసిన వాడికే మా ఓటు అని చెప్పిన రోజున మన భారతీయత, మన భారతీయ చరిత్ర బాగుపడు.
అవునండి, మంచి మాట చెప్పారు, మంచి మాట చెప్పారు అనంత యాక్చువల్ గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత డెప్త్ ఉన్న కాన్సెప్ట్ మనం తీసుకొని చక్కగా విశ్లేషించుకుంటున్నాం. నాకు పర్సనల్ గా ఈ షో కూడా నచ్చింది, కాబట్టి శ్రోతలకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి అనంత్, భారతీయత మన బాధ్యత షోకి వచ్చినందుకు, అలాగే శ్రోతలతో మీ వర్క్ ను కూడా పంచుకున్నందుకు, చాలా చాలా విభిన్నమైన అంశాల మీద మీ మీ విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలు మాకు మా శ్రోతలకు అందరికీ చెప్పినందుకు నిజంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే అనంత్ గారు ఒక చిన్న సారీ బ్లాగ్ రాశారు. సో ఆ బ్లాగ్ కూడా శ్రోతల కోసం చెప్తాను, mycountrymydharma.wordpress.com. ఇది ఒక్కసారి mycountrymydharma.wordpress.com. సో ఒక్కసారి ఈ బ్లాగ్ చదవండి. అనంత్ గారికి మీరేమన్నా కామెంట్స్ సజెషన్స్ ఇవ్వాలంటే డెఫినెట్ గా ఆ బ్లాగ్ లోకి వెళ్ళి చెయ్యండి. థ్యాంక్ యూ అనంత్ గారు.
థ్యాంక్ యూ అండి, వింటున్నటువంటి శ్రోతలకు గాని అందరికి. ఇవాళ మా కులదేవత అయినటువంటి వాసవి అమ్మవారు పుట్టినరోజు, కాబట్టి వాసవి జయంతి శుభాకాంక్షలు, ఆమె ఆశీస్సులు మీ అందరి పైన ఉండాలని చెప్పి ఆశిస్తూ, ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి మైండ్ మీడియా వాళ్ళకి కానీ, లేదంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ గురించి ప్రిపేర్ అవ్వడానికి మా నాన్నగారు నాకు చాలా హెల్ప్ చేశారు, ఆయనకు, మా గురువు గారు ఎంవీఆర్ శాస్త్రి గారికి, అందరికీ నమస్తమాంజలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంతసేపు ఓపిక్ గా విన్నారు, చాలా చాలా థ్యాంక్స్.
థ్యాంక్ యూ అనంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రోతలారా, ఇది మనం ఈరోజు మాట్లాడుకున్న చర్చించుకున్న అంశం, భారతీయత మన బాధ్యతలో చరిత్ర, దాని దృష్టికోణం, ధార్మిక దృష్టికోణం అనే అంశం గురించి అనంత్ శిరీష్ గారితో ఈ వారం మనం చర్చించుకున్నాం. అలాగే వచ్చే వారం మరొక విభిన్నమైన కాన్సెప్ట్ తో, ఒక విభిన్నమైన విశ్లేషణాత్మక ధోరణి కలిగిన విశేషంతో మనం మళ్ళీ తిరిగి వచ్చే వారం అంతవరకు సెలవు. నమస్కారం, జై శ్రీరామ్, జై భారతమాత.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం, May 14, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, The hosts may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.